गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। మదిలోనిదగు మూర్తి నిలుపుకొని సంభావింతుమే కాని నిన్నిదమిత్తంబని నిర్ణయింపవశమా ఎవ్వారికి నమ్మి నీ పద రాజీవములాశ్రయించితిమి లోపమేమి నివారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కాళీ ప్రసాద ప్రభు। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకతృభ్యో ఓం సర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। నిర్మలహృదయ విరాజిత చరణం నిర్మలహృదయ విరాజిత చరణం నిర్మలహృదయ విరాజిత చరణం। లవంగాలు కొంచెం వేడి నీళ్ళు ఎవరు ఒక్కళ్ళేవండి గురుద్దు। నిర్మల హృదయ విరాజిత చరణం నిర్మల హృదయ విరాజిత చరణం సకల చరాచర వ్యాపక చరణం సకల చరా సకల చరాచర వ్యాపక చరణం సకల చర నిర్మల హృదయ విరాజిత చరణం సకల చరాచర వ్యాపక చరణం సకల చరాచర వ్యాపక చరణం భవసాగర ఉద్ధారణ చరణం భవసాగర ఉద్ధారణ భవసాగర ఉద్ధారణ చరణం ఉద్ధారణ చరణం శ్రీ గురు చరణం ప్రణమామ్యహం శ్రీ గురు చరణం ಶ್ರೀ ಗುರು ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಶ್ರೀ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಶ್ರೀ ಸದ್ಗುರು ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಶ್ರೀ ಸದ್ಗುರು ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಜಗದ್ಗುರು ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಜಗದ್ಗುರು ಕಾಳಿ ಮಾತ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಶ್ರೀ ಕಾಳಿ ಮಾತ ಸೀತಾರಾಮ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ರಾಧಾ ಕೃಷ್ಣ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಸಾಂಬ ಶಿವ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಸಾಂಬ ಶಿವ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಸಾಂಬ ಶಿವ ಚರಣಂ ಪ್ರಣಮಾಮ್ಯಹಂ. ಪ್ರಣಮಾಮಿ. ಈ ಕೀರ್ತನ ಎವರು ಏ ದೇವುಣ್ಣ ಆಶ್ರಯించಿನ మీ దైవాన్ని అందులో చూసుకోండి. మన దైవం ఎక్కడ ఉంటానని చెప్పింది? గూట్లో ఉంటాను, గుళ్ళో ఉంటానని చెప్పిందా? దేవుళ్ళందరూ ఎక్కడ ఉంటామని చెప్పారు? మీరు భగవద్గీత చదివింటే తెలుస్తుంది. ఏమని చెప్పాడు భగవద్గీతలో? ఈశ్వర సర్వభూతాన హృదేశ. ఒకసారి చెప్పలా, చాలా చోట్ల చెప్పాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. ఆయన హృదయంలో ఉండబట్టే వారి వలనే మనకి స్మృతి జ్ఞానాలు మరిసిపోవడం కూడా దానివల్లనే వస్తుందిట. మరుపు వలన మనకేం ప్రయోజనం అండి అనుకోవచ్చు. ఏదో మత్త స్మృతి అంటే ఏది? గుర్తుండడం. స్మృతి జ్ఞానం అంటే అన్నింటినీ తెలుసుకోవడం. అపోహ ఎందుకు అసలు? అంటే మరుపు ఎందుకు రావాలి? మనకి ఇన్నేళ్ళు వచ్చాయి కదా, మనకి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్నిసార్లు ఏడిచాము, అవన్నీ ఆ మరుపు ఉండబట్టే మనం ఈరోజు మళ్ళీ సజావుగా మనం జీవించగలుగుతున్నాం, నడుచుకోగలుగుతున్నాం. ఆ మరుపు లేకపోతే మనం ఈరోజులాగా ఏది మన జీవితం సజావుగా వెళ్ళేది కాదు. చాలా ఆలోచనలతో మన వెనక్కి లాగుతుంది ఎప్పుడు కూడా. బాధ అనేది ఇందాక వారు చెప్పారే, భయము బాధ, భయము పక్కనే బాధ ఉంటుంది. భయం వలన ఎప్పుడు బాధే కలుగుతుంది, కానీ భయం వలన సంతోషం కలదు. భయం వలన సంతోషం కూడా కలుగుతుంది. ఎక్కడ అంటే భగవంతుడి దగ్గర మాత్రమే. భగవంతుడి దగ్గర భయం ఉండాలి, గురువుల దగ్గర ఏముండాలి? భయోపాసన ఉండాలి. భయయోగం అనేది మహాత్ముల దగ్గర. చనువు చేసిందా చూడండి, ఎందుకంటే ఆయన చెప్పగానే నాకు ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. పాండువులో స్వామివారు రాజులతో పాటుగా తిరుగుతున్నారు. స్వామివారు వ్యాహ్యాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే, చుట్టూ ఉన్న వాళ్ళ ఆనందం భగవంతుని గురించి చెబుతూ, వారికి ఏంటంటే భగవంతుని గురించి చెప్పేటప్పుడు వాళ్ళ మనసుల్ని బట్టి మనసెరిగిన స్వామి ఎవరు? గురువులు. భగవంతుడు అనేవాడు మనసెరిగిన. మనకి ఎదురువాడు మనసులో ఏముంది, ఏం తెలుస్తుంది చెప్పండి, అందరికీ తెలియదు. అందుకని అక్కడ వాళ్ళకి ఏంటంటే, నడుస్తూ ఉంటే కాస్త వస్తున్నటువంటి ఆ సైకిల్ మీద వస్తున్న ఇది ఐస్ ఫ్రూట్ల మీద మనసు పోయింది ఉన్న పక్క వాళ్ళకి. పోయేసరికి అది బయటకు కూడా చెప్పరు, భలే ఉందే అయితే సైకిల్ మీద వచ్చాయి కదా, మనందరం కొన్ని తీసుకుందామా, ఏమో రాజు గారు తీసుకుందామా అని అందరికీ తలకొక్క ఐస్ ఫ్రూట్ ఇచ్చారు. పాపం వారొక్కరే తీసుకోవాలా అందరికీ ఇమ్మన్నారు. అందరూ తీసుకున్నారు. అందరూ తీసుకున్న తర్వాత భగవంతుడి దగ్గర ఒకటి ఉందండి, మన అమ్మ దగ్గర కూడా ఒకటి ఉంది, మన కన్నా తల్లి ఉంటుంది చూసారు. పిల్లలందరికీ వడ్డిచ్చేసి తనకు అపగాపా ఉన్నది కబలించేదు, తినేదు వెంటనే. ఎక్కడ పిల్లలకి తక్కువ అవుతుందో, ఎప్పుడు ఏది అవసరమోనని ప్రతి తల్లి ఇది చూస్తూనే ఉంటుంది. మీరు ఆలోచించండి, ఉన్నది గబాబా పెట్టేసుకుని తినేద్దాం, వాళ్ళకి ఏదో కాస్త తీసిపెట్టాం కాబట్టి మనం తినేస్తే అంటే అది చాలా కఠినమైన హృదయం. అది అసలు పెట్టకపోతే ఇక పిండకుడు, ఇక ఇంకేం లేదనుకోండి. ఒకవేళ పెట్టినా ఇట్లా ఉంటే ఏంటంటే అది తల్లి కాదు అది, ఎందుకంటే అమ్మ దగ్గర అమృతమే లభిస్తుంది మనకి. అమ్మ ప్రేమ అటువంటిది, అందుకనే దేనైనా మర్చిపోగలం కానీ మాతృప్రేమను మర్చిపోలేము మనం. మనకి ఏం తెలుసు చెప్పండి, అమ్మ పెట్టినవి ఏం గుర్తుంటాయి మనకి? అన్నిటికన్నా నాకు గొప్పది అమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి మనకి చిన్నప్పుడు మన జీవితాన్ని నిలబెట్టిందండి తల్లి. పాలు వేరుగా ఎక్కడి నుంచో రావు, అమ్మలో ఉన్నటువంటి రక్తాన్ని పాలుగా మార్చి భగవంతుడు పిల్లలకి ఆహారం చేశాట చిన్నప్పుడు. అంటే ఇప్పుడు హృదయస్థానం అనేది దేవుడికే కాదు, అక్కడ తనకన్న పిల్లలకి కూడా నిలబెట్టడం కోసము ఆ పిల్లలకి పాలిచ్చింది తల్లి. అంత గొప్పది. అలాగా ఇక్కడ కూడా మన మనసు ఎరిగిన స్వామేమో గురువులు అందరికీ తలకోటి ఇచ్చారండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే పెట్టిన ఆలస్యం కబలించేస్తాం, పక్కవాడి దగ్గర ఇంకా వడ్డం చేయరు, మన దాంట్లో ఉన్న ఏది మన దాంట్లో వడ్డించిన బూర్లు నాలుగు వెళ్ళిపోతాయి ఇందులోకి. అలాంటి వాళ్ళం మనం. అందుకని అందరికీ ఇచ్చినటువంటిది అందరూ, అందరిలో ఇంకా కొంతమంది చేతిలో ఉంది పాపం, అందులో ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం చనువు కలిగిన వాళ్ళు, వాళ్ళు గబగబా తినేశారు. తినేసి అప్పుడు స్వామివారి దగ్గరికి చేతిలో వదిలి లాక్కున్నారన్నమాట. స్వామివారి చేతిలో వదిలి లాక్కొని వాళ్ళు వెంటనే చేతుల్లో లాగేసుకుని గోపి, అప్పుడు గోపాలుడును కృష్ణుడును అందరూ ఇలాగే కదా చలిదన్నాలు తీసుకున్నారు, ఒక చేతిలో నుంచి ఓ చేతికి, ఓ చేతిలో నుంచి ఓ చేతికి, అలాగా కృష్ణుడి దగ్గర కూడా ఇలాగే తీసేసుకున్నారు కదా అని. ఓహో నువ్వు గోపాలుడు అంత గొప్పవాడు అయిపోయావు అనమాట. గోపాలుడు అంత గొప్పవాడు అయిపోతే నీకు ఈరోజు ఇలా ఉంటావా, మనసు ఈ విధంగా నీకు అని కొంచెం అక్కడ మందలించారు స్వామి, మందలించారు. అందుకని అక్కడ ఏం కావాలంటే భయయోగము అనేది భగవంతుడి దగ్గర, మహాత్ముల దగ్గర మనకు ఒక భయం ఉంది చూడండి. ఎంగిలి చేతితో తీసుకువెళ్ళి గబగబా పూజ చేయం, మనం చేయం సరే కదా. పిల్లలు చేస్తున్నా కూడా మనం లెంపలు వహించుకుంటాం వాళ్ళు తెలియక చేశారు అని. ఎక్కడ ఆ పిల్లలకి ఎక్కడ ఏ శాపం వస్తుందో గబుకొని, వాస్తవానికి ఇక్కడ శపించేవాడు కాదు దేవుడు, ఇవన్నీ మన అపోహలే. దేవుడే కనుక శపిస్తే ఈ పాటికి మనం ఎంత బాగా రాదు నడుచుకున్నామా ఏంటి? దేవుడు శపించడం ఎప్పుడూ కాదు. దేవుడు స్వభావం ఎటువంటిదంటే అంతటా ప్రకాశించే స్వభావం భగవంతుడిది. అప్పుడు చిన్నపిల్లవాళ్ళలో మాత్రం నేను లేనన్నాడా? ఉన్నాడు అందులో కూడా, కానీ అది గుర్తించడానికి కొన్ని మనకి వేదాలు మంత్రాలు మనకి కొన్ని తెలియచేసి మన పెద్దలు కొంచెం ఏది ఉచ్చనిచ్చాలి నేర్పించారు మనకి. గురువుగారి ముందు కుర్చీ చేసి కూర్చోకూడదు, గురువుగారి ముందు కాళ్ళు చాపుకుని కూర్చోకూడదు. ఎందుకు చెప్పారు అక్కడ అంటే అక్కడ భావనలో మనం ఎక్కడ లోకు చెందుతామో అని ఇటువంటి భయం అంతా కలిగించారు. అందుకని అంత స్వతంత్రము మనకి భగవంతుడి దగ్గర, ఎంత ప్రేమ స్వతంత్రం ఉంటుందో అక్కడ మనకి నిజంగా భయం ఉంటే కానీ నువ్వు ఆధ్యాత్మిక సాధనకి ఎది ఎదగలేవు. మామూలుగా ఉన్న ప్రపంచంలో కూడా మనం ఎదగలేము అవి లేకపోతే. ఎప్పుడు చూడండి లెక్చరర్ల దగ్గర మనం భయంగానే ఉండాలి, అప్పుడు చదువు వస్తుంది. ఇప్పుడు చాలామంది చూడండి లెక్చరర్ కూడా కుర్రాళ్ళల్లోనే ఉంటున్నారు. మన వయసు ఎంత ఉంటుందో వాళ్ళ వయసు కూడా అంతే ఉంటుంది. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళే కొంచెం చనువు చూపించుకుంటారు. వాస్తవానికి స్టూడెంట్స్ కాదు వాళ్ళు కూడా, ఆ ఏజ్ ఫ్యాక్ట్ చేత చనువు వాళ్ళే చూడండి. రేను వాటి వెళ్తున్నావు నాకు కొంచెం ఏది డబ్బులకి కాస్త ఒక్కొక్కటి తీసుకురా, సిగరెట్ అనలేండి బాగుండదు కదా ఇప్పుడు అంటే, అందుకని వాటి వెళ్తున్నావు కదా అని కొంచెం ఇలాంటి లోకమైన కొంచెం ఒక్కొక్కటి పొట్లాన్ని తీసుకురా, అయితే ఒక కిల్లీ తీసుకురా, ఏదో కప్పుకున్నా సోడా తీసుకురా, ఏదో పురమాయిస్తారు. అది ఒకటికి నాలుగు సార్లు చేసేసరికి ఏమవుతారు, వాళ్ళు వీళ్ళు అయిపోతారు, వీళ్ళు వాళ్ళు అయిపోయింటారు. మనసుకి స్వతంత్రం వచ్చేస్తుంది. వాళ్ళు మనకి విద్య నేర్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది అనేది వీడు మర్చిపోతున్నాడు. వాళ్ళకి నేను ఎంత ఏది నా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి విద్యను నేర్పితే వాళ్ళు రేపు పైకి వస్తారు అని వాళ్ళు మర్చిపోతున్నారు. దాంతో మనకి ఏమైపోతుందంటే అక్కడ అసలు నేర్చుకోవాల్సిన దాన్ని పోగొట్టుకుంటుంది. మన చిన్నతనంలో పూర్వీకులు మన ఇళ్లలో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు మన ఇళ్లలో వాళ్ళు ఏం చెప్పేది, ప్రైవేట్కి వెళ్తున్నామంటే ఆ తలిపేసేయమ్మా, వాళ్ళ అల్లరి మనం కొంచెం కష్టం, తోకలు లేవంతే. దేవుని జాగ్రత్త చూసుకోండి. అందుకని మా వెళ్తున్నామంటే మన ఇంట్లో ఏదైనా ఉంటే మన చేతికిచ్చి పంపించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. డబ్బుల్ని చూడాలి ఎప్పుడు, డబ్బుల్ని మనం మనకి విద్య నేర్పే వాళ్ళు వాళ్ళ జీతాలు ఏంటో వాళ్ళకే కానీ ఇంకా నాకేమి ఇంటి నుంచి వస్తుంది వాళ్ళు ఎదురు చూడాల. మనం కూడా ఏమిస్తే ఏది మనకి పాస్ మార్కులు ఇస్తారని అప్పుడు ఆ తెలివితేటలు లేవు. డబ్బులు చేతి నుంచి కింద నుంచి వెళ్ళిపోతే మన పేపర్కి ఏది మనం రాసిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయని అప్పుడు లేవు మనకి, మన పెద్దవాళ్ళకి లేవు. కానీ ఒక మర్యాద ఉంది. ఇంట్లో ఏదైనా ఒక జున్ను వండుకుంటే ఒక చిన్న దాంట్లో వండి మీ మాస్టర్కి వెళ్ళి తీసుకెళ్ళి పాపం ప్రైవేట్ చెప్తున్నారు ఆయన అని ఇచ్చేవాళ్ళు. ఒక ఆనపకాయలు పండితే ఒక ఆనపకాయ ఇచ్చేవాళ్ళు, గుమ్మడికాయ ఇచ్చేవాళ్ళు. ఇవే ఇచ్చింది అంటే మన ఇంట్లో ఏమొచ్చినా కూడా మర్చిపోకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకునేవాళ్ళు బాబుజీ మహారాజు. ఇప్పుడు డాక్టర్లు ఒక రేటు పెట్టేసరికి డాక్టర్లు మన రోగాన్ని నిర్మూలన చేయడం కోసం డాక్టర్లు చదివారు వాళ్ళు. డాక్టర్లు చదివి వాళ్ళు హాస్పిటల్ పెట్టిన తర్వాత కొన్నిటికి కొన్ని రోగాలకి ఒక డెలివరీ చేయాలంటే నువ్వుగో ఈ బల్ల మీద నాకు ఇన్ని వేలు నువ్వు పెడితే నీ డెలివరీ చేస్తాను. నొప్పులతో వచ్చారు వాళ్ళు. నొప్పులతో వచ్చినప్పుడు ఏం చేయాలి, అక్కడ డెలివరీ చేసి పంపించాలి గబగబా. బాధతో ఉన్నాడు అక్కడ ఆమె బాధతో ఉంది డెలివరీ కోసం. కానీ ఏమైంది హాస్పిటల్లో, మీరు డబ్బులు తీసుకొచ్చారా, పెట్టి అక్కడ పెట్టండి, పెడితే వెంటనే మేము డెలివరీ చేసి పంపిస్తాం. లేదండి కొంచెం కష్టంగా ఉంది మేము తీసుకురావటం, అందుకని మేము తీసుకురాలేకపోయామని ఎవరన్నా అన్నారని అయితే మీరు ఇంకో హాస్పిటల్ చూసుకోండి. అసలు అర్థాలు లేవు ఇప్పుడు. ఇప్పుడు అది ఎదురు తిరిగింది ఇప్పుడు. అందుకని వాళ్ళు ఈ లోపల వెతికే లోపల ఈ అమ్మాయికి సీరియస్ అవ్వచ్చు, డెలివరీ అయిపోవచ్చు, కానీ మాట ఉండిపోతుందిగా. ఎందుకు చదివింది మనం, వాళ్ళు భాష కూడా చేస్తారట. ప్రతి మనం చదువుకునే చదువుకి అక్కడ మాట తీసుకుంటారట. నేను నా వాళ్ళు పరాయి వాళ్ళని చూడకుండా నేను సేవ చేస్తాను, డబ్బుల కోసం మాత్రమే చేయటం లేదు, నేను అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా నా సుఖాన్ని మానుకొని నేను ఇక్కడ సేవ చేస్తానంటేనే అది వైద్యుడు అయ్యాడు అక్కడ. లేదు ఇప్పుడు వచ్చావా, నేను టైంకి వస్తాను, టైంకే చూస్తాను అంటే అది కాదు. సీరియస్గా ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ నిలబడాల్సిందే. ఏమక్కర్లా, అంత చదువుకున్న డాక్టర్ అనిపించేవాడు వచ్చి మనం చేయి పట్టుకుంటే చాలు, మన సైకలాజికల్ ఫీలింగు. అర్ధరాత్రి 2:30కి వెళ్తే వచ్చి చూశారండి, ఎవరు చూస్తారు చెప్పండి, మన రోగం 300 తగ్గిపోతుంది అప్పుడే. ఆయన చేయి పట్టుకునేసరికి ఆయన పలకరింపుతోనే, కొంతమంది డాక్టర్లు మాటలతో ఏం పర్వాలా తగ్గిపోతుంది, మీరు అసలు భయపడకండి, ఆ మాట చాలు మనకి, చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఆ ఉన్న వ్యాధిని మరింత చేసి ఇదా ముదిరిపోయిన తర్వాత వచ్చారా నా దగ్గరికి, దీనికి టెస్టులు కావాలి, మీరు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోరండి, ఇక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకోరండి అంటూ ఉంటే వాడు తిరిగే లోపల నొప్పి పెరుగుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలనే భారం కూడా పెరిగిపోతుంది మానవుడికి. అదే కదా ఇప్పుడు ధనమూలమేదం జగత్. అందుకని ఇక్కడ భగవంతుడు అనబడేటువంటి వాడికి ఒక ఇది ఉంది. ఏమిటంటే సర్వవ్యాపకంగా అసలు ఉన్న ఒక్కటి సర్వవ్యాపకంగా ఉన్నది అది, అందులో మనం కూడా ఉన్నాం, మనలో అది కూడా ఉంది. ఒక్కటే మన భావన. మనం జగన్మాత ఒడిలో ఉన్నాము అనుకుంటే ఆ అనుభూతి మనకిస్తుంది అమ్మ. లేదు జగన్మాత చంటి పిల్లగా మన ఒళ్ళో ఉంది అనుకునే ధ్యానానికి చాలదా అండి ఇది. ధ్యానానికి ఎక్కడికో వెళ్ళి నేను విశాలలక్ష్మి అమ్మవారిని చూసొచ్చాను కాశీలో. ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే జనసమూహంలో అందరూ అడ్డొచ్చేసారు నాకు. ఇప్పుడు నన్ను నిలబెట్టుకుందాము అంటే రావటం లేదు అంటే అది వాళ్ళ లోపం కాదు, అక్కడ జరిగిన సన్నివేశం కాదు, మన మనోభావన సరిగ్గా లేకపోవటం అక్కడ. అందుకని ఎలా ఉంటుంది అంటే నిర్మల హృదయమునందు ప్రకాశించేటువంటిది ఏది అంటే నువ్వు నమ్మినటువంటి పాదం. నువ్వు ఏ పాదాన్ని నమ్మావో, ఏ భగవంతుణ్ణి నమ్మావో, ఏ గురుపాదాన్ని అయితే ఆశ్రయించావో అది యూనివర్సల్. అసలు అది అక్కడ ఇది వేరు అది వేరు అని కాదు. ఈ రూపనామాలు ఎందుకు వచ్చాయి అంటే లేకపోతే మనం గుర్తించలేం కదా, అందుకని రూపనామాలను పెట్టుకున్నాం. ఏమండి ఆ పాదుకలు చూసేటువంటి పాదుకల దగ్గరికి వెళ్ళి చూద్దామండి, దర్శిద్దాం. కొంతమంది వాళ్ళ గురువుగారు పాదుకలు అంటారు. ఆశ్రయించిన వాడికి గురుపాదుకలేవి. ఇంకొకరు ఎవరంటారు గురుపాదుకల్లా లేవండి, అవి ధరించినవి అంటారా? చాలా పెద్దగా ఉన్నాయి కదా పాదుకలు, అవి వెంకటేశ్వర స్వామి పాదుకలు అయి ఉంటాయేమో. అది ఇంకా బాగుంది, కొంచెం ఇంకా భగవంతుడి దగ్గర ఆపాడు. అవి గంధపు చెక్క పాదుకలా అండి, లేకపోతే టేకు చెక్కు పాదుకలా అండి? మన దృశ్యంలో, దృశ్య ప్రపంచంలో మనం కాంచేటువంటి దానిలో మనం ఎలా ఉంటుందంటే, ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి మనం బజార్లో ఒక మంచి మన ఫుట్పాత్ మీద ఫోటోలు అమ్ముతూ ఉంటే చాలా బాగుంది అమ్మవారు సర్వాలంకారంగా ఉంది ఆవిడ అని చెప్పి గబగబా మనం ఇది ఆ క్యాలెండర్ కొని తెచ్చుకున్నాం, మనం ఫోటో కట్టించుకున్నాం. ఎవరో వచ్చి ఎంత బాగుందమ్మా, ఎంత బాగుందో అమ్మ చాలా సౌందర్యంగా ఉంది, అమ్మ నిజంగా ఎంత ఆనందంగా ఉందో పరాశక్తి అని అన్నారనుకోండి, అనేసరికి ఎక్కడ నీకు ఎక్కడ దొరికింది ఇది అంటే మనం ఎక్కడికి వెళ్తాం? అదే అండి ఫుట్పాత్ మీద కొన్నానండి. అంటే చిన్న భావన కాదు, నువ్వు చేసిన పనే చెప్పావు, కానీ భగవంతుడు ఎక్కడైనా ఉంటాను అని నిరూపించడానికి అది చాలు మనకి. నేను నీకు ఎక్కడైనా దొరుకుతాను, నీకు నీకు ఎక్కడ దొరకను నేను. అందుకని భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వ ఉపగతుండు, చక్రి ఆ పరమాత్మ అయినటువంటి వాడు అన్నిటిలోనూ ప్రకాశిస్తున్నాడు. ఎందెందు వెతకి చూచిన, నువ్వు వెతకడం నేర్చుకో. వెతకడం నేర్చుకుంటే అక్కడ చిన్న పాదుకలు పెట్టుకున్నారు అందులో లేనన్నాడా? నేనైతే ఏది ఒక కాగితం మీద పాదుకలు గీసుకున్నాను అందులో లేనన్నాడా? నేను ఇప్పుడు గోరింటాకు పెడతాను, గోరింటాకులో పాదుకలు వేస్తున్నాను, అందులో లేవా? అందులో లేడా మన దేవుడు లేడా? దేవుడు లేకపోతే అందులో భక్తిభావం ఎలా వస్తుంది? భగవంతుడు అన్నిటిలోనూ తనను తాను చూపించడం కోసము, అన్నిటిలో ఉన్నది తానే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం కోసం ఆయనే నిమిడి ఉన్నాడు, అంతా నిండి ఉన్నాడు. కానీ ఎవరి హృదయం అయితే నిర్మల అంతఃకరణ అవుతుందో, మనకి కనిపించేవి కొన్ని ఇంద్రియాలు అయితే కనిపించని ఇంద్రియాలు కొన్ని ఉన్నాయని, బయట ఈ శరీరంలో మనకి కనిపించి ఉపయోగపడే ఇంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు అనేటువంటివి బయట ఉన్నటువంటి దృశ్యాన్ను, శబ్దాన్ను, లేకపోతే అనుభవాన్ను, ఇవన్నీ మనకి కనిపించేటి చేస్తాయి. ఏవి? చెవి, కన్నులు, ముక్కు, నాలుక, త్వగేంద్రియం. దీన్ని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇది జ్ఞానేంద్రియాలు ఎలా? చెవు బయట ఉన్న శబ్దాన్ని వింటుంది, ఇక్కడ ఎదురుగుండానే ఉండక్కర్లా, ఎక్కడో శబ్దం వినిపించేసరికి నాకు కనిపించలే ఆ పిల్లలు, ఆ లోపల అల్లరి వినిపించేసరికి రే తోకలేని కోతులు చూడు గబుక్కన, వాళ్ళు ఏం అల్లరి చేస్తున్నారేంటో సర్దుకురండి గబుక్కన. ఎందుకంటే వాళ్ళకి తెలియని అల్లరి, మనకి తర్వాత ఏదైనా రేపు పాడైపోయిందంటే మళ్ళీ బాధేస్తుంది. అందుకని అది వినల శబ్దం మాత్రం చేత మనం దాన్ని కనుగొనగలుగుతాం. ఇది శబ్దం, బయట ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించగలిగినది చెవి. చెవి అలాగే బయట ఉన్నటువంటి రూపాన్ని గుర్తించగలిగినటువంటిది కన్ను. ఈ రెండు కూడా మన సాధనకి గబుక్కున ఆటంకం అవుతుంది సుమా. నువ్వు సరైనటువంటి దృశ్య ప్రపంచంలో కానీ విన్నా వినికిడిలో కానీ నీకు ఆ పరమాత్మ యొక్క శబ్దాన్ని నువ్వు ఆలకించకపోతే, ఆలకించలేకపోతే మనం తెచ్చుకునే తప్పులు చాలా ఉంటాయి. మనకి విని వినిపించకుండా ఉంటే ఇద్దరు నుంచుని మాట్లాడుకుంటారండి, ఇద్దరు మనకి దూరంగా కూర్చుని మాట్లాడుకుంటూ మధ్యలో మన వంక చూస్తూ మళ్ళీ తల తిప్పు మాట్లాడుకున్నారు, మన్ని వాళ్ళు పరిశీలించాల, పలకరించాల. ఈ మానవుడు ఏమనుకుంటాడు తెలుసా? వాళ్ళు ఏదో నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. చాలా ఇటువంటి అపవాదులు ఉన్నాయి చూశారు వాళ్ళు, నా అందులో నా వంక చూసే చెప్తుంది ఆవిడ నా గురించే మాట్లాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు వేరు చేసేది, ఇప్పుడు మన దోషాన్ని మనంతా మనమే తెచ్చుకుంటున్నాం తప్ప అక్కడ జరిగి రావట్లే. అసలు జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు, ఇంకొక అమ్మ వచ్చి మన దగ్గర చెప్పింది మీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు అని. మంచి నువ్వు దారిలో పెట్టుకోగలవు నీ మనసుని, నీ జీవితాన్ని పెట్టుకో, మంచి జరుగుతుంది. అంతేగాని లేదు నువ్వు మాత్రం వారి గురించి నువ్వు చెడు అనుకోవడానికి, నేను అసలు అది నేను అనకుండా ఎలా అనుకున్నారు వాళ్ళు, తీసేయి బుర్రలోంచి. వాళ్ళు అనుకున్నారే అనుకో, మనకెందుకు అది బంధన? నువ్వు అది యాక్సెప్ట్ చేస్తున్నావేమో, ఇక మన కొన్ని రోజులు మనల్ని తినేస్తూ ఉంటుంది అది. ఎన్ని తినేసి మనం ఒక్కడమే ఊరుకోం అక్కడ, అక్క నువ్వు విన్నావా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమైందో, అని చెల్లి అక్కతో చెప్తుంది. అక్క ఊరుకుంటుందా, ఏమండి మీకు తెలుసా అండి మీ మరదలకి ఏం జరిగిందో. ఇక మొదలైపోతే ఇలా ఇలాగ అంటుకుని కొంపలు అంటుకున్న రోజులు చాలా ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. మనుషులు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దీనివలన ఏంటంటే మాట పడలేమనే మాట ఉంది సరు. ఏం పడితే ఏమవుతుందండి, ఏమవుతుంది పడితే? ఎవరైనా మన జీవితాన్ని మోయగలుగుతున్నారా? వాళ్ళ వల్లనే మన జీవితం వెళుతుందా ఏంటి? మన సంపాదన మనం సంపాదించుకుంటున్నాం, మనకున్న దానిలో మనం తిట్టుడో మనం పెట్టగలిగితే 10 మందికి పెట్టగలుగుతున్నాము. ఎవరు పెట్టమని చెప్పలేదే, ఆదరించమని చెప్పలేదే. గృహస్థ ధర్మం అది చేయగలుగుతున్నారు మీరు. కాబట్టి మనని మనం నమ్మాలి. అలాగే ఇక్కడ నిర్మల అంతఃకరణ ఎవరిదైతే ఉంటుందో అది మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ ఏంటిది నిర్మల అంతఃకరణ? ఈ బాహ్యమైనటువంటివి జ్ఞానేంద్రియాలు 5 కూడా బాహ్యంగా మనకి కనిపిస్తున్నాయి. మరి కర్మ ఏవి చేస్తున్నాయి? ఆలోచన వచ్చింది, సత్సంగానికి వెళ్ళాలి అనిపించింది. సమయానికి సత్సంగం ఉంటుందండి మాతాజీ గారు, తప్పకుండా టైం అంటే టైమే అని విన్నాం. విన్న తర్వాత వెళ్ళాలి అంటే విన్నటువంటి వినికిడి, మాట్లాడినటువంటి మాట సరిపోతుందా? చాలదు కదా. అప్పుడు ఏవి నడవాలి అక్కడ? కాళ్ళు నడిచి రావాలి. కాళ్ళు నడిచి రావాలంటే ఇంటికి తాళం వేయాలి. చెయ్యి వస్తూ ఏదో వెళ్తున్నాం కాబట్టి కొంచెం పండన్నా తీసుకెళ్లకుండా ఎలా వెళ్తామని 4 పళ్ళు పట్టుకోవాలి, లేకపోతే 4 పుష్పాలు పట్టుకోవాలి. ఇవన్నీ కూడా చేతులు, కాళ్ళు, అలాగే ఇది వాగింద్రియం, వాక్ అనేటువంటిది కర్మేంద్రియాలకు చెందింది. దానంతరం అది మాట్లాడదు, మౌనంగా ఉండొచ్చు. విన్న వినికిని బట్టి, చూసిన దృష్టిని బట్టి, ఇంకొకళ్ళతో ఉన్న సహవాసాన్ని బట్టి మాటలు ఎక్కువ అవుతాయి మనకి. కానీ మౌనానికి భాషలు ఎక్కువ. మౌనం అలవర్చుకోవాలి సాధకుడైనటువంటి వాడు. ప్రతి వాడి జీవితంలో మౌనం చాలా అవసరమైంది. ఎందుకంటే మనం చాలా శక్తిని డిశ్చార్జ్ చేసుకుంటున్నాం మనం. దానికి గురుదేవులు ఒక కీర్తనలో చెప్పారు, కానివి పోనివి కర్మముల్ చేసి, కానివి పోనివి కర్మముల్ చేసి, కానివి పోనివి కర్మముల్ చేసి, కానివి పోనివి కర్మముల్ చేసి, కాలుని బారిని పడెదవేలరా, కాలుని బారిని పడెదవేలరా, కాలుని బారిని పడెదవేలరా, కాలుని పడెదవేలరా, కాళి ప్రసాదుని హృదయ నివాసి, కాళి ప్రసాదుని హృదయ నివాసి, కాళి ప్రసాదుని హృదయ నివాసి, శ్రీమన్నారాయణ పాద ధ్యానము, శ్రీమన్నారాయణ పాద ధ్యానము, హరి పాద ధ్యాన మరువకు మురా, మరువకు మురా, మరువకు మురా, మరువకు మురా, పాపహరణ మురా ఇది నిక మురా, పాపహరణ మురా ఇది నిక మురా, ఇది కమురా, హరియే హరిరా, హరియే గురుడురా, గురుడే హరిరా, హరియే గురుడురా, గురుపద స్మరణమే చరితార్థమురా, గురుపద సద్గురుపద స్మరణమే పరమార్థమురా, సద్గురుపద స్మరణమే
పరమాధమురా మాయా లోకమురా మూఢా మాయా లోకమురా మాయా లోకము మమతలలో పడేదవేలరా మమ మమతలలో పడేదవేలరా మాయాలోకమురా మూఢా మాయాలోకమురా మరువకురా హరినామ స్మరణను మరువకురా హరినామ హరినామ స్మరణను మరువకురా హరినామ స్మరణను మరువకురా హరియచునురా భవబంధములే హరియచునురా భవబంధములే మాయా లోకమురా మూఢా మాయాలోకము.
కీర్తన గురుదేవులు ముఖస్థగా ప్రవహించినటువంటిది. కానివి పోనివి కర్మములు, ఇవన్నీ కానివి పోనివే, మనకు అవసరం లేవు. అవసరం లేనివన్నీ పట్టించుకుని కర్మలు చేసుకుని మళ్ళా జన్మకి కారణమవుతున్నాం మనం. జన్మకి కారణం కర్మ, కర్మకి కారణమవుతున్నాం. అందుకని ఏం చేయాలి ఇక్కడ? గుర్తించండి, మరువకురా హరినామ స్మరణను. ఇది మాయ వలన మనకి వస్తుంది. ఇది కానివి పోనివి కర్మములు ఎందుకు చేస్తున్నాము? లోకాభిరామాను అంత అవసరం అండి మనకి. చూడండి, రోజుకి 24 గంటల్లో మనకి అవసరమైన మాటలు ఎన్ని, అవసరం లేని మాటలు ఎన్నో ఎవరికి వాళ్ళు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎందుకంటే ఎప్పటికైనా అది చాలా అవసరమై ఉంది మనకి. మనకు అవసరం లేనివి చాలా వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వస్తేనే మనిషి ఎదురు పడక్కర్ల. కర్మ గాలి మన కర్మను పెంచడానికి ఫోన్లోటు వచ్చాయి. చేసిన తర్వాత కొన్ని గంటలు కొంతమంది ఫోన్లు వదిలిపెట్టరు, అలాగే ఏదో చెప్తూనే ఉంటారు. మాలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో పని చెప్పి, అమ్మ నేను ఇప్పుడు పని మీద ఉన్నాను అని చెప్పాలి, లేకపోతే ఫోన్ ఇక ఆగదు ఇక, అలా మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇవే మనకి తెలియకుండా, అది పాపం కావాలని చేయటం కాదు, వాళ్ళ సమయం కూడా దుర్వినియోగమే కదా. స్మరణ చేస్తే ఏదో భగవన్నామ స్మరణ చేస్తే కాదే, ఏదైనా కాస్త మన పాపం హరిస్తుంది. మరి ప్రపంచం యొక్క స్మరణ చేసి ఇంటమ్మ పక్కింటమ్మనో పైనింటమ్మనో లేకపోతే ఇంకెక్కడో ఉన్న అయ్యగారినో వాళ్ళ గురించి మాట్లాడి మనం చేసుకునేది తెచ్చుకునేది ఏం కంటే కర్మలే తెచ్చుకుంటాం. అందుకని ఆ ఆలోచనలు ఉన్నంత వరకు మన నిర్మల అంతఃకరణ అవ్వదు. మన అంతఃకరణ నిర్మలం అవుతుందా? నువ్వు చేసినా చేయకపోయినా నిద్రలో మాత్రమే అది బొజ్జునుంటుంది. ఎందుకంటే మనసుకి ఇంద్రియాలు డిటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి. మనం ఏంటంటే ఆ కొద్దిసేపు నువ్వు ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నావో అది కూడా నిద్ర పట్టే ఏది భగవంతుడు ఇవ్వాలి మనకి. అది కూడా ఆ నిద్ర పట్టితేనే అక్కడ మళ్ళా మనసుకి ఎటువంటి అలజడి లేకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అయితే, కర్మేంద్రియాలు అనేటువంటివి వాక్కు పాణి పాద పాయి ఉపస్థులు, ఇవి రెండు మనం చూడడానికి ఉండదు కానీ ఎవరికి వాళ్ళకు ఉంటాయి. అయ్యేవి వాక్ అనేటువంటివి చెప్పుకున్నాం కదా, వాక్కు చేతులు కాళ్ళు. వాయు ఉపస్థలు అంటే మల విసర్జన చేసేది, జనరేషన్ చేసేది. ఈ ఇంద్రియాలు రెండు అవి కూడా కర్మే, కర్మల వల్లనే కర్మ ఇంద్రియాలు అని పేరు వాటికి. కాబట్టి కర్మేంద్రియాలు వాటంతా అవి ఏం చేయలేవు. జ్ఞానేంద్రియాల ద్వారా చూసింది విన్నది అనుకున్నది దాని ద్వారా ప్రేరేపణ చేస్తేనే కర్మేంద్రియాలు వాటి కర్మను ఆచరించగలుగుతాయి. అసలు వీటి రెండిటికి ఈ దశ ఇంద్రియాలకి దశ మారాలంటే అసలే ఉన్నాయి. ఏవి అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలనే అంతరేంద్రియాలు 4. వాటిని ఏమన్నాము ఇక్కడ అంతరేంద్రియాలు నాలుగు మన సంకల్ప ఏదైతే సంకల్పం కలిగిస్తుందో మనం ఇక్కడ కూర్చుని హాయిగా కూర్చుని కాసేపు సమయాన్ని సద్వినియోగం విందాం, అక్కడ ఏం చెప్తారో విందాం అని వచ్చాం. వచ్చిన తర్వాత కేవలం వింటూనే ఉంచుతుందా ఈ ఉపాధి అంటే చటుక్కున మనసులో ఏదో గుర్తు తీసుకొస్తుంది. గుర్తు తీసుకురాగానే మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ. మనం ఎప్పుడు వస్తాయి? ఇంటి దగ్గర ఇంతకు ముందు జరిగిందో, తర్వాత రేపు మనం వెళ్ళిన తర్వాత చేయాల్సిందో, మళ్ళీ పైపించు కూడా అనిపిస్తుంది. మర్చిపోతాం, ఇలానే మర్చిపోతున్నాను రోజు. ఇది గుర్తుకొచ్చింది మర్చిపోతామని ఇప్పుడు అదొక తిప్పలు మనకి. గుర్తుకొచ్చిన తర్వాత మూడు రోజుల క్రితం కూడా గుర్తుకొచ్చి మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలని దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ ఉన్న సమయం అంతా వచ్చింది ఒకదానికి, కూర్చుంది ఒకదానికి, చేసేది మరొకదానికి. కర్మ అనేది దానికి వర్తిస్తుంది. భగవద్గీతలో కర్మ దేనికి వర్తిస్తుందంటే ఇంద్రియాలతో చేసింది కర్మల్లా భగవంతుడు మనసుతో చేసిందే కర్మ అన్నాడు. అందుకని ఏదైతే మన ఆలోచనలో సంకల్పం ఉన్నదో దానిని మనస్సు అన్నారు. ఏదైతే ఊహిస్తూ అవునా కాదా అవునా కాదా అవునా కాదా అని ఏదైతే తిప్పుతూ ఉంటుందో దాన్ని చిత్తము అన్నారు. ఏదైతే నిర్ణయించేటువంటి శక్తి ఉన్నదో దాన్ని బుద్ధి అన్నారు. ఏదైతే క్రియారూపంలో పెడుతుందో దాన్ని అహంకారము అన్నారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఒక డాక్టర్ గారు అడిగారు నన్ను స్వామివారి బోధామృతం అప్పట్లో స్వామివారి బోధ ఆలకించిన తర్వాత. ఎవరి నేను చదువుకున్న దాంట్లో అన్నీ చూశాను కానీ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు గదులు ఇప్పుడు ఈ గుండెల్లో ఉన్నాయంటారా అన్నాడు. ఏమండి, గుండెల్లో ఒకచోటే ఉంటే అంతవరకే పనిచేసేవి, అవి గుండెలు అంతవరకే లేవండి. అవి మీరు విన్నారో లేదో గురుదేవులు, మనసు ఎంత ఎలా భగవంతుడు సర్వవ్యాపకంగా ఎలా ఉన్నాడు అని ప్రశ్నించిన వాడికి ఏది ఈ పైన ఒక వెంట్రుక లాగితే నీకు నొప్పి అనిపించింది, అరికాలలో రాయి గుచ్చుకుంటే ఇసగుచ్చుకుంటే నొప్పి అనిపించింది, మనస్సు నఖశిఖ పర్యంతము ఎలాగైతే మొత్తం దేహమంతా పైనుంచి కింద వరకు ఆవరించి ఉన్నదో అలాగ భగవంతుడు సర్వవ్యాపకంగా అంతా ప్రకాశిస్తున్నాడు అని చెప్తారు. ఇప్పుడు మనసు అంతటా ప్రకాశిస్తున్నప్పుడు ఒక స్నానం అనేది ఎలా చూపిస్తాం? దానికి గదులు కాదండి, గదుల్లో ఉంటే తాళం పెట్టేవాళ్ళమే మనం, అది గదుల్లో లేదు. నువ్వు ఏది బాహ్యస్మృతితో ఉన్నంతసేపు నీ వెంటబడి ఉంటుంది. నువ్వు దాన్ని విడిచిపెట్టి నిద్ర అనేటువంటి ఒక విశ్రాంతిని తీసుకున్న సమయంలో భగవంతుడు ఇచ్చిన అవకాశం, మనస్సు ఏమవుతుంది, కామ్ అయిపోతుంది. అక్కడ ఇంద్రియాలు కూడా మనసు లేపట్లేదు కాబట్టి అవి కూడా కామ్ అయిపోతాయి. డిటాచ్ అయిపోవడం చేత నేను చాలా హాయిగా నిద్రపోయాను అంటాడు వాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది వాడికి కదలిక? నువ్వు ఎప్పుడైతే మేల్కొంటావో మళ్ళీ మొదలు, కంటిన్యూషన్, కన్క్లూడ్. ఏది నిన్నటిది రాత్రి మిగిలిపోయిన పని మళ్ళీ బహ్ అంట్లు తోలేదు రాత్రి నాకు చాలా అలసిపోయి వెంటనే ఇక మొహం కూడా కడుక్కోకల వెళ్ళి ముందర సింకు దగ్గర అంట్లు తోకాల్సిందే. ఎందుకంటే ఈ ఇంట్లో కంపు వస్తుంటే ఎలా ఉంటాం, అలాగే నోట్లో కంపు వస్తుంటే ఎట్లా ఉంటాం? అందుకని నోరు కడుక్కోవాలి, ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ రెండింటికన్నా ఇంకా శుభ్రత ఎక్కడ ఉండాలంటే నీ అంతఃకరణ పవిత్రతగా ఉండాలి. నీ ఆలోచన సరళిని పవిత్రమైనగా మలుచుకుంటే స్వర్గము ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. ఇది అటువంటి అమృతం అనేటువంటిది ఎక్కడో ఎలా అట్టల్లా. దేవతలు కూడా అమృతాన్ని తీసుకుని ఏమన్నారు, అనవసరంగా అమృతాన్ని తాగాము, అమృతమే కనుక తాగకపోతే మనం కూడా కృష్ణుడు భగవంతుడు ఎప్పుడు అవతరించాడో వాడితో పాటుగా భగవంతుడితో పాటుగా మనం కూడా చక్కగా పుట్టడం జరిగేది. అందరూ ఎంతమంది రావటం లేదు భగవంతుడితో, భగవంతుడితో ఆడుకుంటున్నారు, ప్రసాదాలు తింటున్నారు, అసలు దాచుకుంటున్నారా వాళ్ళు అంత ఆనందాన్ని భూలోకంలో? అందుకని వాళ్ళందరూ కళ్ళు నలుపుకుంటూ మరీ ఆకాశం నుంచి చూడడం మొదలుపెట్టారు కదా. మన దశమాధ్యాయానికి వెళితే పైనుంచి దేవీ దేవతలందరూ చూడడమే కిందకి, అబ్బబ్బబ్బా ఎంత బాగా ఆడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. మనం దేవుడి మీద, పెద్దగా ఉన్న దేవుడి మీద పడగలమా? మనకు కూడా చిన్న కృష్ణుడు, చిన్న కృష్ణుడే మనవాడు, రాయబారం కృష్ణుడు మనవాడు కాదు, పెద్ద కృష్ణుడు. ఆయన దండం పెడతాం ఆర్తనిచ్చి, నువ్వు అక్కడే కూర్చోవయ్యా మాకు వద్దులే, మేము ఆడుకునేది ఏదో చిన్న కృష్ణుడితో ఆడుకుంటాము, ఎందుకంటే మాకు ఆ చిన్నవాడు చాడు నటకట్ కదా, అల్లరి చేస్తూ ఉంటాడు. పైగా అప్పటి నుంచే వచ్చినట్టుంది, బాగా తిను బాగా తిను, నోట్లో కుక్కుతూ కుక్కుతూ ఇంకా వాడు గట్టిగా గబగబా మింగట్లేదు వెన్నపూస కావాలని అని. ఒకవేళ కృష్ణుడు మొహానికి రాసి ఉంటాడేమో అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు పుట్టినరోజులు వస్తే అదేదో కేకులు రాసుకుంటున్నారు కదా, తినే కేకుని తీసుకెళ్ళి మొహాలకి ఎందుకు రాసుకుంటారు, జుట్టుకి ఎందుకు రాసుకుంటారో, అసలు అది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వేలు తగిలిపెట్టి కొనుక్కోవడం ఎందుకు? అది లేకపోపం ఎంతమంది అల్లాడిపోతున్నారు, తీసుకెళ్ళి 10 మంది పిల్లలకి పంచిపెడితే కళ్ళకు అదుగు తింటారు వాడిని. అంటే అది ఆట, అది పాట, అది ఏది కాదు, మెదడులేని పని. ఆ మెదడు లేకుండా చేస్తుంటారు ఇటువంటివన్నీ. నేను ఏమన్నీ విమర్శించడం కాదు, మీ గురించి చేసిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే నిజంగా తినే తీసుకెళ్ళి దాన్ని రాసుకోవడం ఏంటికు? నువ్వు ఇప్పుడు రాసుకో, ఏం రాసుకో, నూనె రాసుకో తలకి కావాలంటే. మళ్ళీ తలకి నూనెలు రాసుకోరు, మళ్ళీ అదేదో అయిపోతుందంట. మన భారతదేశం ఏంటి, నూనె రాసుకుంటారు, నూనెలు రాసుకోండి. మేము నూనెలు లేకపోతే ఉండాలి, ఎవరు అలవాటు వాళ్ళది. మరి మెదడు వేయడానికి ఏం చేస్తుంది? అక్కడ తలనొప్పులు వస్తాయి, అక్కడి నుంచి వాంతులు వస్తాయి, అక్కడి నుంచి మందులు, ఒక మందులు సంచి గళ్ళు అంటుంది, డాక్టర్ సంచి గళ్ళు అంటుంది, మన ఇంట్లో గొల్లు అంటుంది కదా. అందుకని ఇవన్నీ కూడా మన మనస్సుని మనం అదుపులో పెట్టుకోవడంలోనే ఉన్నది. అందుకని ఇక్కడ ఈ దశ ఇంద్రియాలకి మూలమైనటువంటివి కనిపించకుండా ఉన్నది ఏది అంటే అంతరేంద్రియాలు 4, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి. అవి మన పూర్వజన్మల నుంచి మనం తెచ్చుకుంటున్నాం కొంత వాసనని. కానీ మన అదృష్టం కొలిది మానవ జన్మ రాబట్టి మనకి మన పెద్దలు ఒక మంచి మార్గాన్ని చూపించారండి. వాళ్ళు ఆశ్రయించడమే కాకుండా మనని తీసుకెళ్ళి వారి పాదాల దగ్గర పడేసి తెలిసినా తెలియకపోయినా ఎది తలని గట్టిగా నొక్కి ఆ పాదాల దగ్గర నమస్కారాలు పెట్టించారు. ఆ గురువుగారు ప్రసాదం ఇవ్వడం ఆలస్యం, వెంటనే వాళ్ళు తినడం మానేసి ముందర మనకి తినిపించారు మన పెద్దలు. ఈ వీటి యొక్క అనుభూతి ఉత్తనే పోతుందా మనకి? అందుకని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన కర్మలు హరిస్తాయి, వాసనలు హరించి వాసుదేవుని యొక్క స్ఫురణికి మనం వెళ్తాం. అది దాని దాకా తీసుకెళ్తుంది. అందుకని ఇక్కడ మనకి అంతరేంద్రియాలైనటువంటి అంతఃకరణ నిర్మలమైపోవాలి. ధ్యానం, ధ్యానం అంటే ఏంటంటే మన అంతఃకరణ నిర్మలంగా ఎక్కడ ఉంటుందో అక్కడ ధ్యానం అనేటువంటి స్థితి మనకి దొరికిపోతుంది, మనం పొందగలుగుతాం. మనసు అలజడిగా ఉన్నంత వరకు అది గమ్యస్థానాన్ని, మనకు కావలసినటువంటి స్థానాన్ని చేరలేదు. నిర్మల హృదయ విరాజిత విశేషంగా ప్రకాశిస్తుందంట. విరాజిత చరణం, నిర్మలమైన హృదయంలో విశేషంగా ప్రకాశించేది ఏది అంటే నువ్వు ఆశ్రయించిన చరణం. నువ్వు ఎవరి పాదుకలను ఆశ్రయించావో, ఏ పదములను ఆశ్రయించావో అక్కడ విశేషంగా ప్రకాశిస్తుంది విరాజిత చరణం. సకల చరాచర వ్యాపక చరణం, ఇక్కడే ఉన్నదా మన హృదయంలో, అంతఃకరణలోనే ప్రకాశిస్తోందా అంటే అసలు అది లేనటువంటి స్థానం లేదు, అంతటా అదే ఆవరించున్నది. సకల చరాచర వ్యాపక చరణం భవసాగర, ఎప్పుడైతే ఇటువంటి దాన్ని మనం అనుభూతిగా పొందగలుగుతామో భవసాగర ఉద్ధారణ చే. భవం అంటే పుట్టుక. మనం దేనివల్ల వచ్చింది ఇప్పుడు ఈ మనకు వచ్చినటువంటివన్నీ ఎందువలన వచ్చాయి? పుట్టుక రాబట్టి, మనం పుట్టాం కాబట్టి. పుట్టిన తర్వాత మళ్ళీ ఇది జారేంత వరకు ఓళ్ళంత చరిత్ర ఉంది మన ఒక్కొక్క జీవితానికి. అందుకని పుట్టాం కాబట్టి అక్కడ భగవంతుని యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఏమవుతుంది? అక్కడ భవసాగర ఉద్ధారణ చరణం. ఏది భవసాగరం అనేటువంటి దానిలో కొట్టుమిట్టాడక్కర్లా, అవతలి గట్టు చూపిస్తాడు మనకి. ఎందుకంటే ఈ దేహం అనేటువంటి నావని నడిపేవాడు అక్కడ పార్థసారథిని ఉత్తనే పెట్టలా. ఇది కూడా పృథ్వీతత్వంతో ఉన్నదే దేహం అనేది. ఈ పృథ్వీతత్వంతో ఉన్న పంచమహాభూతాత్మకమైనటువంటి దేహానికి ఎవరు అక్కడ రథసారథి ఎవరు అంటే మన హృదయంలో మన భగవంతుడే. ఎవరు ఏ భగవంతుడిని నమ్మారో విశ్వసించారో ఆ దేవుడే మనకి సారథిగా ముందుకు తీసుకెళ్తుంది. ముందర మనం వారిని ఆశ్రయించాలి, అందులో ఉన్న సత్యాన్ని గుర్తించాలి. గుర్తించి ఆ ప్రభువుని మనం శరణు పొందుతూ ఉంటే మనకి ఏది కానివి పోనివి అనేటువంటివి మన దృష్టికే రావు. అటువంటి ఇటువంటి ఇబ్బంది కలిగించకుండా అటువంటి శాశ్వతమైనటువంటి పదాన్ని మనకు అందించాలని మహాత్ములు ఈ విధంగా. అందుకని శ్రీ గురు చరణం ప్రణమామ్యహం
శివగురు చరణం ప్రణమామ్యహం. హరి గురు చరణం ప్రణమామ్యహం. హరి గురు చరణం శ్రీ సద్గురు చరణం ప్రణమామ్యహం. శ్రీ జగద్గురు చరణం ప్రణమామ్యహం. జగద్గురు జగద్గురు చరణం ప్రణమామ్యహం. జగద్గురు చరణం ప్రణమామ్యహం.
అటువంటి గురుదేవులకి ఎవరు ఏ పరమాత్మని విశ్వసించారో నమ్మారో ఆ పరమాత్మ దివ్య చరణారవిందములకు సిరిసా ప్రణమిల్లుతూ అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ. హరే ఓం. ఎంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మనం ఇది ఇటువంటి ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామో, ఏదైతే భగవంతుడు మనకి ప్రసాదించాడో దానిని మన దృష్టిలో పెట్టుకొని మనసుని అంతర్ముఖం చేసి ఎవరే పరమాత్మని నమ్మారో ఆశ్రయించారో ఆ గురువుల్ని మనసులో ముద్ర చేసుకొని మనందరం కూడా కొద్దిసేపు ధ్యానం చేసుకొని కార్యక్రమం ముందుకు తీసుకువెళ్దాం. 3 సార్లు గట్టిగా నాభి నుంచి దీర్ఘంగా ప్రణవాన్ని పూరించుకుందాం. ఓ